जय राधा माधव कुंजा बिहारी
जय राधा माधव कुंजा बिहारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन
यशोदानन्दन ब्रज जनरञ्जन यमुनतीरवनचारी जय राधा माधव कुञ्जाबिहारी गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
यशोदानन्दन ब्रज जनरञ्जन जन वल्लभ गिरिवर धारी
जन वल्लभ
यशोदानन्दन ब्रज जनरञ्जन भगवद्गीता की श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद् भगवद्गीता यदा तदम् రెండవ అధ్యాయం శ్లోకం సంఖ్య 30. దేహి నిత్యం అవధ్యః అయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని త్వం శోచితుం న అర్హసి. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి.
తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి
దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి
దేహీ నిత్యమవధ్యోయం
దేహే సర్వస్య భారత
తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి
దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహే నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి.
దేహీ భౌతిక దేహమునకు యజమానుడు, నిత్యం ఎల్లప్పుడును, అవధ్యః చంపబడడు, అయం ఈ ఆత్మ. దేహే శరీరమునందు సర్వస్య అందరి యొక్క భారత ఓ భరత వంశీయుడా తస్మాత్ అందుచే సర్వాణి భూతాని పుట్టిన జీవులన్నింటిని గూర్చియు త్వం నీవు శోచితుం దుఃఖించుటకు నఅర్హసి తగవు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఓ భరత వంశీయుడా, దేహమందు వసించు దేహి ఎన్నడూ చంపబడడు, కావున ఏ జీవిని గూర్చి నీవు దుఃఖించుట తగదు. అవధ్యమైన ఆత్మను గూర్చిన ఉపదేశమును శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట ముగించుచున్నాడు. అమరమైన ఆత్మను గూర్చి అనేక విధములుగా వివరించుచు అది నిత్యమైనదనియు దేహము శాశ్వతము కాదనియు భగవానుడు నిర్ధారించను. కావున పితామహుడైన భీష్ముడు మరియు గురువైన ద్రోణుడు యుద్ధమున మరణింతురనిటి భీతితో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధమును త్యజింపరాదు. శ్రీకృష్ణుని ప్రామాణికతపై ఆధారపడి దేహమునకు అన్యముగా ఆత్మ కలదని ప్రతి ఒక్కరూ విశ్వసింపవలెను. ఆత్మయనున్నది లేదనియు లేదా రసాయనముల కలయికతో ఒకనొక స్థితిలో జీవము పుట్టుననియు భావించరాదు. ఆత్మ నిత్యమైనను హింస ఎన్నడూను ప్రోత్సాహనీయము కాదు. కాని యుద్ధ సమయమున దాని నిజమైన అవసరము కలిగినప్పుడు మాత్రము దానిని త్యజింపరాదు. అట్టి అవసరమును భగవానుని ఆదేశము పైననే సమర్థింపవలెను గాని తోచిన రీతిగా కాదు. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశితరు శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దాదాపుగా 15 శ్లోకాల్లో, దీనికి ముందలో ఉన్న అనేక శ్లోకాల్లో కృష్ణుడు ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఏంటా విషయం? మీరు ప్రతివారం వింటున్నారు, దేని గురించి చెప్తున్నాడు కృష్ణుడు? ఆత్మ శరీరం ఈ రెండింటి గురించి చెప్తున్నాడు. శరీరం యొక్క లక్షణం ఏమిటి, ఆత్మ యొక్క లక్షణం ఏమిటి, ఈ రెండింటి యొక్క లక్షణాల గురించి చెబుతున్నాడు. కానీ వీటిలో మనకి త్వరగా అర్థం చేసుకోగలిగేది ఏమిటంటే శరీరం గురించి. ఎందుకని, మనం ప్రతిరోజు ఆ శరీరాన్ని చూస్తూ ఉంటాం, మరి ఆత్మని చూస్తున్నామా? చూడడం లేదు. కాబట్టి దాని గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే ప్రభుపాదులు వారు ఇక్కడ ఏమని రాస్తున్నారంటే, శ్రీకృష్ణుని ప్రామాణికతపై ఆధారపడి దేహమునకు అన్యముగా ఆత్మ కలదని ప్రతి ఒక్కరూ విశ్వసింపవలెను, దీన్ని నమ్మాలి అని చెప్తున్నారు. అంటే గుడ్డిగా నమ్మకూడదు, గుడ్డిగా కాకుండా ఈ ఆత్మ కొన్ని లక్షణం గుడ్డిగా నమ్మకుండా ఉండడం కోసమే కృష్ణుడు ముందల శ్లోకాల్లో ఆత్మ యొక్క లక్షణం కూడా ఎలా ఉంటుంది అనేది అనేక శ్లోకాల్లో చెప్పాడు. నీటి ద్వారా తడపలేం, ఆత్మ యొక్క స్థితి ఏమిటి, లక్షణం ఏమిటి, అది ఎలా ఉంటుంది, దాన్ని అది ఎక్కడ ఉంటే ఆత్మ ఆనందంగా ఉండగలదు, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు కృష్ణుడు. ఇక్కడ కూడా దేహమందు వసించు దేహి ఎన్నడూ చంపబడడు. దేహి అంటే ఇక్కడ ఎవరో? ఆత్మ. ఈ ఆత్మకి చావు లేదు. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యే నత్వం శోచితు అర్హసి. ఇక్కడ కూడా అదే, నత్వం శోచితు అర్హసి, శోకింపకూడదు. జాతస్య ధ్రువ మృత్యు, దేనికి మృత్యువు? పుట్టడంతో మృత్యువు దేనికి ఉంటుంది? శరీరానికి. శరీరం అనేది పుట్టుక అనేది జరుగుతుంది, శరీరమే పుట్టడం అనేది జరుగుతుంది, మరణించడం అనేది జరిగేది కూడా శరీరానికే, ఆత్మకి కాదు. ఇంకొంతమంది అంటే అజ్ఞానంతో అడిగే ప్రశ్న ఏమిటంటే, జనులు ఏంటంటే కలియుగంలో మనుషుల సంఖ్య పెరిగిపోతుంది, మరి ఆత్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటుంటారన్నమాట. అంటే వాళ్ళకి తెలియదు అనమాట ఆత్మల గురించి, జ్ఞానం లేకపోవడం వలన ఆ ప్రశ్న ఉదయిస్తుంది మనసులో. మరి నిజానికి ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి రాలేదు? ఈ ఆత్మలు సనాతన, కృష్ణుడు చెప్తున్నాడు ఈ ఆత్మ అనేది సనాతనం అని. అంటే దానికి ఆది అంతం అనేది లేదు, ఒకప్పుడు లేకుండా నజాయతే మ్రియతేవా. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత ఉంటారు. అదేవిధంగా ఆత్మలు ఎప్పుడూ శాశ్వతంగానే ఉన్నాయి, కానీ మనకి మనుషులు పెరుగుతున్నారు కాబట్టి ఆత్మలు పెరుగుతున్నాయి అనే భావనలో ఒక భ్రమలో ఉంటారన్నమాట. మనుషులే ఎటువంటి ఆత్మ ఉందో మనకి కనపడే దోమలో, చీమలో, పిచ్చుకలో, కాకిలో, ఏనుగులో, పెద్ద ఏనుగు, చిన్న చీమ, రెండిట్లో కూడా ఉన్న ఆత్మ యొక్క పరిమాణం, ఆత్మ యొక్క లక్షణం, మనిషిలో ఉన్న ఆత్మ యొక్క లక్షణం ఒకటే, ఏమి తేడా లేదు. కానీ అది తీసుకున్న శరీరాన్ని బట్టి, దాని యొక్క అంటే బహిర్గతమయ్యే లక్షణాలు శరీరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాయి పుల్లు, కానీ పుల్లో ఉన్నది కూడా ఆత్మ ఏదైతే ఉందో, మనలో ఉన్న ఆత్మ రెండు కూడా లక్షణాల్లో, అంటే స్వభావరీత్యా ఆత్మ యొక్క లక్షణాల్లో రెండిట్లో ఎటువంటి తేడా కూడా లేదు. కానీ ఇప్పుడు ఒక మూర్ఖపు మతం ఉంది కలియుగం, వాళ్ళు ఏమని చెప్తారంటే, ఆ మతం వాళ్ళు భగవంతుడు మిగతా జీవులన్నింటినీ కూడా సృష్టించింది మనం ఏలుకోవడానికి, కాబట్టి మనం తినేయొచ్చు, మన కోసం ఇచ్చాడు భగవంతుడు అని చెప్తారు. అది అజ్ఞానంతో వాళ్ళ యొక్క నాలుక, అంటే రుచిని ఇంద్రియ భోగం కోసం, నాలుక రుచి కోసం ఇతర జీవులను చంపి తినడమే కానీ వాళ్ళు తప్పనిసరిగా పాపాన్ని అనుభవిస్తారు. ఇంకా వాళ్ళు ఏమంటారంటే, మీరు వారాంతంలో ఏదో ఒకరోజు ఆదివారం వచ్చేసి భగవంతుడి ముందల మీరు చెప్పేసుకుంటే పోతుంది అని అంటారు. అది ఎప్పటికీ కూడా పోదు. మనసు మారి ఇక అటువంటి తప్పు చేయకుండా ఉంటే భగవంతుడు క్షమిస్తాడు, కానీ వారం అంతా కూడా మనం వ్యభిచారం, జోదం, రకరకాల మాంస పదార్థాలు తినేసి అందరిని మోసం చేసి వచ్చి ఇక్కడ ఒప్పుకుంటే పోతుందా? పోదు. కాబట్టి అందులో కూడా, అటువంటి జీవులన్నింటిలో కూడా, చెట్టులో కూడా ఆత్మ ఉంది. ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం బుద్ధి వికసించి ఉండాలి. ఎవరైతే ఇటువంటి మతాలు ఉన్నాయో వాళ్ళ బుద్ధి సంకుచిత బుద్ధి అన్నమాట, వాళ్ళది బుద్ధి వికసించలేదు. కానీ భగవంతుడు కలియుగంలో ఏంటంటే, అనేక రకాల మతాలు ఇటువంటివి ఉన్నాయి, పాషండ మతాలు ఇవన్నీ కూడా చెప్పాలంటే, అంటే భగవంతుడిని భగవంతుడు లేవని చెప్పే కూడా చాలా మతాలు ఉన్నాయి, అంటే భగవంతుడికి ఒక రూపం లేదని ఇట్లాంటివన్నీ. ఇవన్నీ ఎందుకంటే ఏదో ఒక స్థాయిలో వాళ్ళు ఉంటారు, ఇవన్నీ భగవంతుడి ఏర్పాటు ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకని వాళ్ళు పూర్తిగా వచ్చి నియమాలు పాటిస్తూ మద్యం సేవించకుండా, మాంసం లేకుండా హరినామం చేయాలంటే అందరూ చేయలేరు కాబట్టి, వాళ్ళకు కూడా ఏదో ఒక ఆశ్రయం ఉండాలి కాబట్టి కలియుగంలో అనేక రకాల మతాలు అనేవి మొదలైనవి. కానీ నిజమైన మతం ఏమిటి? నిజమైంది జీవి యొక్క మతం, అంటే జీవి యొక్క ధర్మం ఏమిటంటే సనాతన ధర్మం. అత్యున్నతమైన జ్ఞానం ఏమిటి సృష్టిలో అంటే భగవద్గీత మాత్రమే, అంతకు మించిన అత్యున్నతమైన జ్ఞానం ఇంకెక్కడా కూడా లేదు. ఇక్కడ మనకి రెండో అధ్యాయంలో ఉన్నాం, రెండో అధ్యాయంలోనే ఆత్మ గురించి చెప్తున్నారు. అదే అనేక ఇతర గ్రంథాల్లో చూసినట్లయితే ఆత్మ గురించి చిట్ట చివరిలో ఉంటుంది, చివరిలో పుస్తకం చివరిలో ఉంటుంది ఆత్మ గురించి. మనకి మొదట్లో కృష్ణుడు మొదటి నుంచే చెప్తున్నాడు ఆత్మ గురించి. ఇది ఆధ్యాత్మిక, పూర్తిగా ఆధ్యాత్మిక గ్రంథం. మరి అవండి, అవన్నీ కూడా ధార్మికంగా నీతి నియమం, వాళ్ళకు ఒక నడవడిక నేర్పడం కోసం ఉన్న గ్రంథాలు అవన్నీ. ఎందుకని వాళ్ళు పూర్తిగా జంతువు స్థాయిలో ఉన్నారు. ఇది ఎవరు అర్థం చేసుకోగలరు? కనీసం కొంచెం మనుషుల లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయి వాళ్ళు అర్థం చేసుకోగలరు దీన్ని. ఆ మనిషి లక్షణాలు లేకుండా అర్థం చేసుకోవడం కష్టం. అందుకని భగవంతుడు మనుషుల కోసం ఇచ్చాడు ఈ గ్రంథాలన్నీ కూడా, జంతువులకు కాదు. కానీ కలియుగంలో రెండు కాళ్ళ జంతువులు ఎక్కువ. ఎవరైతే కలియుగంలో ఉన్నారో మనుషులు, వీళ్ళందరూ కూడా అందరూ నిజానికి మనిషి లాగా ప్రవర్తించడం లేదు, మనుషుల్లాగా. కాబట్టి వాళ్ళ కోసం కూడా, వాళ్ళని ఉద్ధరించడం కోసం కూడా అనేక రకాల ఈ విధంగా వాళ్ళకు కూడా కొన్ని నియమాలు నిబంధనలు అనేవి ఉన్నాయి, అందుకోసం ఉన్నాయి. చాలా మంది అడుగుతారు ఎందుకు ఇన్ని మతాలు ఉన్నాయని, అందుకోసం ఉన్నాయి. కానీ వాళ్ళలో ఏంటంటే అజ్ఞానం, ఆత్మ అనేది మనుషుల్లోనే ఉంది, ఆత్మ అనేది మనుషుల్లోనే ఉంది, మిగతా జీవుల్లో లేదు అంటారు. చెట్టులో కూడా ఉందండి, పిల్లి, కుక్క, నక్క, చివరికి మనకు కనపడే చీమ, ప్రతి జీవిలోనూ ఆత్మ అనేది ఉంది. ఆత్మ అనేది ఉందని దానికి లక్షణాలు ఏంటంటే వాటికి అవి ఆలోచిస్తూ ఉంటాయి, వాటికి అవి కూడా కొన్ని నిశ్చయం కలిగి ఉంటాయి, ఏదో చేయాలని ఒక కృత నిశ్చయం వాటిలో. అదేవిధంగా వాటిలో భావన ఉంటుంది, మనం ఏదైనా కదిపినట్లయితే అవి చలిస్తాయి, దానికి ప్రతిగా ఏదో ఒక ప్రత్యర్య జరుగుతుంది వాటిలో, మనకి చూడొచ్చు మనం. ఇవన్నీ లక్షణాలు, ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ ఉందని. మనం రోజు చూస్తూనే ఉంటాం ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు అర్జునుడికి, ఈ ఆత్మను గురించి, కావున ఏ జీవిని గూర్చియో నీవు దుఃఖించుట తగదు, ఏ జీవి గురించి కూడా. అంటే ఇక్కడ భీష్ముడు, ద్రోణాచార్యుడు, అదేవిధంగా కృపాచార్య, అనేక మంది, దుర్యోధనుడు, కౌరవులు, కౌరవుల పక్షానున్న అనేక మంది రాజులు, పాండవుల పక్షానున్న రాజులు, వీళ్ళందరూ కూడా యుద్ధంలో మరణించారు యుద్ధం జరిగిన తర్వాత. కానీ ఇప్పుడు అర్జునుడు ఏం ఆలోచిస్తున్నాడు, వీళ్ళందరూ మరణిస్తారు. నిజానికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అర్జునుడు ఈ యొక్క మోహానికి గురి అవ్వలేదు. మోహానికి గురయ్యేటట్టు చేశాడు అర్జునుడు, గురయ్యేటట్టుగా కృష్ణుడు చేశాడు ఈ జ్ఞానం మనం అందరికీ అందించడం కోసం. కాబట్టి ఇది మనం ఏంది అర్థం చేసుకోవాలి, దీని నుంచి జీవి అంటున్నాం, అనేక జీవులు అంటున్నాం, అంటే మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, మన భార్య, పిల్లలు, వీళ్ళు కూడా జీవులే. వాళ్ళనేదో మనం సృష్టించలేదు, కానీ మనం ఎలా భావిస్తాం, వాళ్ళేదో మనం సృష్టించిన వాళ్ళలాగా, మన సొంత ధనం, మన సొత్తులాగా, వాళ్ళందరూ వాళ్ళందరూ మన కోసమే ఉన్నట్లు భావించి మనం ఏం చేస్తాం, వాళ్ళు మరణించగానే తీవ్రంగా ఏడుస్తాం. ఒక ఏంటంటే ఈ ఆశ్చర్యకరమైంది, మనం ఏడుస్తూ ఉంటాం, అదే బయట వాళ్ళు ఎవరో మరణిస్తే ఏడం ఎందుకని, అంతగా బాధపడం, అది చూసి వదిలేస్తాం. ఎందుకని, ఎందుకనంటే వీళ్ళ పట్ల మనం ఆసక్తిని పెంచుకున్నాం, బంధాన్ని ఎక్కువగా పెంచుకున్నాం. ఈ బంధం దేంతో మొదలవుతుందంటే, ఎన్ మైథునాది గృహమేది సుఖం, మైథున సుఖంతో బంధం అనేది మొదలవుతుంది. స్త్రీతోటి పురుషుడు, పురుషుడు స్త్రీతోటి కలవడం ద్వారా ఈ బంధం అనేది మొదలవుతుంది. అక్కడి నుంచి ఇంక విస్తరిస్తుంది అన్నమాట బంధాలు, భార్య, భార్య తర్వాత పిల్లలు, భార్య తరఫున చుట్టాలు, మన తరఫున చుట్టాలు, వీళ్ళందరూ కూడా బంధం వేసుకుని వీళ్ళు మనవాళ్ళు అనే భ్రమలో ఉంటాం. కానీ వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు, శ్రీమద్ భాగవతం ఏమని చెప్తుందంటే, ఇదంతా కూడా ఒక కలయిక మాత్రమే, తాత్కాలికమైన కలయిక వీళ్ళందరూ కూడా. నారదులు వారు యుధిష్ఠుడికి బోధిస్తూ ఉంటారు శ్రీమద్ భాగవతం మొదటి స్కంధం, ఏమని చెప్తున్నారంటే, వీళ్ళందరూ కాలంలో, కాల ప్రభావంలో కొన్నిసార్లు కలుస్తాం, మళ్ళీ విడిపోతాం కాలం కొంతకాలం అయ్యేసరికి. కానీ ఇవన్నీ కూడా ఆత్మలో ఏవైతే శరీరాలు ఉన్నాయో, రకరకాల శరీరాలు, మన యొక్క పూర్వజన్మ కర్మను అనుసారంగా రకరకాల శరీరాలను తీసుకుని మనం మన యొక్క కర్మను నిర్వహిస్తున్నాం. కానీ మనమేమనుకుంటాం, వీళ్ళు మన వాళ్ళు, అవతల వాళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మన శత్రువులు. కానీ నిజానికి ఈ సృష్టిలో ఎవరు శత్రువులు లేరు, అదేవిధంగా భౌతిక సంసారంలో మిత్రులు కూడా లేరు. అందరూ కూడా ఎవరి ఇంద్రియ భోగం, వాళ్ళు ఇంద్రియ భోగం కోసం అనుభవించుదామని, ఆనందం అనుభవిద్దామని కృష్ణుడితో, కృష్ణుడు లేకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ. మరి ఇక్కడ మిత్రులు ఉన్నారు, అందరికంటే మంచి మిత్రుడు ఎవరు ప్రతి ఒక్కళ్ళకి, కృష్ణుడు. ఎలాగా, ఎలా అంటే కృష్ణుడు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా ఉన్నాడు, అంతకంటే దగ్గరగా ఉన్నవాళ్ళు ఇంకెవరు లేరు. మన హృదయంలోనే ఉండేవారు కృష్ణుడు, అంతేగాని ఏదో అబ్బాయి అమ్మాయి అనుకున్నట్టు నా హృదయం నిండా నువ్వు నిండిపోయావు, అదంతా భ్రమ, అది ఏమి నిండిపోలా. కామంతో నిండిపోయాను కాబట్టి నువ్వు ఇప్పుడు నాకు కనపడుతున్నావు. ఈ కామం ఎప్పుడైతే పూర్తిగా తీరిపోతుందో, నీలో అందం ఉండదో, అప్పుడు నీ నా హృదయంలో నువ్వు లేవు. ఇంకా నువ్వు ఇంకా ఈ మైదున సుఖానికి, ఇంద్రియ భోగానికి పనికిరావో, అప్పుడు నీవు నాకు అవసరం లేదు. అంతే కదా, ఏ విధంగా మనకు వాళ్ళు ఉపయోగపడినప్పుడు ఇంకేముంటాం, మన మనసులో ఏముండరు. కాబట్టి నిజానికి ఉంది ఎవరో, కృష్ణుడు ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో. ఆయన అందరికీ స్నేహితుడు. ఇంకెవరో 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 లేరు. ఒకవేళ ఉన్నారు అని అనుకుంటే అదంతా కూడా కేవలం భ్రమ మాత్రమే. కాబట్టి కృష్ణుడు మిత్రుడు. అదేవిధంగా ఈ భౌతిక సంసారంలో ఇంకా మనకి మిత్రులు ఉన్నారు. ఎవరు అంటే భక్తులు, వైష్ణవులు, కృష్ణుడి యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారు, మనల్ని కృష్ణుడి దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని మనల్ని వాళ్ళ సేవలో ఉపయోగించుకొని వాళ్ళు పెద్ద రాజో లేదా పెద్ద పండితుడో ఇలా అవ్వాలని అనుకోరు. నిజమైన ఎవరైతే భక్తులు ఉంటారో, ప్రతినిధులు, వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. అందుకోసమే ఏం చేస్తున్నారు, ఇంటింటికి వచ్చి అర్థిస్తున్నారు, దయచేసి భగవద్గీత తీసుకోండి, భాగవతం చదవండి, హరినామ సంకీర్తనకి రండి, పాల్గొనండి అని. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో ఈ ఆత్మ అనేది, దీని సాక్షాత్కారం పొందాలంటే కలియుగంలో మార్గం ఏమిటి, హరినామ సంకీర్తన. కొంతమంది అజ్ఞానంతో మూర్ఖత్వంతో వాళ్ళు ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, పొగ రావాలి, ఏదో విగ్రహాలు పంచాలి, ఇవన్నీ చేస్తేనే నిజంగా అక్కడ సాధువులు, నిజంగా అక్కడ భగవంతుడు ఉంటాడని కృష్ణుడు ఎప్పుడు అలా చెప్పలేదు. ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారథ, కృష్ణుడు చెప్తున్నాడు. నా భక్తులు ఎక్కడైతే నన్ను కీర్తిస్తున్నారో అక్కడ నేను ఉంటానన్నాడు. ఏదైతే గుళ్ళో ఊరికే విగ్రహం పెట్టుకొని, బయట చాలా గుళ్ళు ఉన్నాయి, విగ్రహాలు ఉంటాయి, గుళ్ళో ఉదయం 6-7 కూడా తీయడం అనమాట పూజారి. అక్కడ కృష్ణుడు లేడు, విగ్రహమే, రాయి ఉంది అక్కడ. అక్కడ ఏముంది, రాయి మాత్రమే ఉందండి. నిజానికి కృష్ణుడు ఉన్నాడు అక్కడ. మరి ఎక్కడ ఉంటాడు, ఎక్కడైతే భక్తులు అతన్ని కీర్తిస్తారో హృదయపూర్వకంగా, అతను ఇచ్చిన వాక్యాలను ఆచరిస్తూ. ఈరోజు మనం చాలామంది చూడవచ్చు బయట పూజారులు ఉంటారు, మరి ఎన్నిసార్లు నిజానికి వాళ్ళు అంటే త్రిసంధ్య గాయత్రి చేయాలి, అదేవిధంగా ఆచమనం, అనేకమైన నియమాలు ఉన్నాయి, అవన్నీ పాటిస్తేనే నిజానికి కృష్ణుడు అక్కడ వచ్చి ఉంటాడు. ఆ విగ్రహంలో ఆయన పెట్టేదాన్ని కూడా స్వీకరిస్తారు. లేదంటే అవన్నీ ఏంటి, రాయిగా ఉంటుంది కానీ నిజంగా అక్కడ కృష్ణుడు ఉండడు. కానీ ఎక్కడైతే హరినామం జరుగుతుందో, భక్తులు చేస్తారో, అక్కడ కృష్ణుడు తప్పకుండా ఉంటాడు. కాబట్టి భగవంతుడిని దర్శించాలి, భగవంతుడి సాంగత్యం కావాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఏం చేయాలి, ఈ హరినామ సంకీర్తనం. ఎందుకని, యుగ ధర్మం ఇది. ఎవరైతే ఈ విధంగా చేస్తూ అర్చన చేస్తారో భగవంతుడిని, అప్పుడు ఆ విగ్రహంలో అక్కడే కృష్ణుడు ఉంటాడు. అలా కాకుండా ఈ నియమాలు ఏంటిని అన్నింటినీ కూడా ఉల్లంఘించేసి ఊరికే ఆ విగ్రహాన్ని ఒక వ్యాపార వస్తువుగా, అంటే మనం పళ్ళెంలో ధనం పడ్డానికో లేదా అష్టోత్తరం ఇంకా కుంకుమార్చన కోసమో వ్యాపారంగా చేసుకుంటే అక్కడ భగవంతుడు ఉండడు. మనం కూడా భ్రమకి గురై అక్కడికి వెళ్ళేసి మన వ్రతాలు అవన్నీ చేసుకొని ఏదో వచ్చేస్తుంది అనుకొని భ్రమకు గురవడమే కానీ, నిజంగా మన యొక్క ఏదైతే అసలైన సమస్య, ఏంటి అసలైన సమస్య ఉంది మనిషికి, ఏంటి అసలైన సమస్య, ధనం లేకపోవడం, పెళ్ళి అవ్వకపోవడం, ఉద్యోగం రాకపోవడం, ఇవన్నీ కాదు. ఇవన్నీ తాత్కాలికమైన సమస్యలు. అసలైన సమస్య ఏమిటి, ఈ ఆత్మ ఏదైతే ఉందో, ఈ శరీరాలు మార్చడం ఉంది చూశారు, ఆత్మ ఇది సమస్య. ఈ జన్మలో ఏదో ఉద్యోగం రావచ్చు, వ్యాపారం ఇంకేదో ఇంకేదో చేయొచ్చు వ్రతం చేస్తే, కానీ మళ్ళీ మరణించడం అనేది ఉంది, దాన్ని ఆపలేరు. మరణించిన తర్వాత మళ్ళీ పుట్టడం ఉంది, దాన్ని ఆపలేవు. ఇవన్నీ కూడా ఏదైతే వ్రతాలు ఉన్నాయో, మరి అది ఆపేది ఏమిటి, హరినామ సంకీర్తనం. ఏదైతే భగవంతుడు ఇచ్చిన నియమాలను ఆచరిస్తూ, నియమాలు పాటిస్తూ హరినామ సంకీర్తనం చేస్తారో అది, దాని ద్వారా ఈ జన్మ పుట్టడం, మృత్యు మరణించడం, జర ముసలితనం, వ్యాధి జబ్బు చేయడం, ఇది 4, ఇవి నిజమైన సమస్యలు. కానీ ఒక డార్విన్ అనే మూర్ఖుడు ఏం చేశాడంటే, రసాయన పదార్థాల ద్వారా ఆత్మ వస్తుంది అని చెప్పాడు. అందరూ కూడా గుడ్డిగా చదివేస్తున్నారు, మనం కూడా చదివేశాం, ఇప్పుడు ఇంకా కూడా చదువుతూనే ఉన్నాం. వీళ్ళందరూ కలియుగంలో ఏంటంటే, వీళ్ళందరూ ఎలాగా ఈ రాజకీయ నాయకులు, ఈ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా పూర్వ యుగాల్లో ఎవరైతే రాక్షసులు ఉంటారో వాళ్ళు ఇప్పుడు అలా వస్తారనమాట, జనాల్ని పీల్చి పిప్పి చేయడం కోసం. ఏ విధంగా? పన్నుల రూపంలో రాజకీయ నాయకులు, అదేవిధంగా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకొని జనాల నుంచి దోచే సొమ్మే ఇదంతా. అదేవిధంగా రాక్షసులు, భగవంతుడు లేడని సైంటిస్టులు చెప్తూ వీళ్ళందరూ రాక్షసులు అన్నమాట. కాబట్టి మనం దేన్ని విశ్వసించాలి ఇక్కడ? అందుకే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, కృష్ణుడిని ప్రామాణికంగా మనం తీసుకొని ఆత్మ ఉందనేది అనేది నమ్మాలని చెప్తున్నారు. కృష్ణుడిని ప్రామాణికంగా ఎవరు తీసుకున్నారండి? గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. నిజానికి శాస్త్రవేత్తలు ఎవరు? రామానుజాచార్య, మధ్వాచార్య, నింబార్కాచార్య, శంకరాచార్య, విష్ణుస్వామి, చైతన్య మహాప్రభు, వీళ్ళు శాస్త్రవేత్తలు. ఈ ఐన్స్టీన్ వీళ్ళందరూ, వాళ్ళకి తెలిసిన జ్ఞానం ఎంత సృష్టిలో? చాలా, 1% కూడా తెలియదు, 0.00001. అది తెలుసుకొని భగవంతుడే లేడని చెప్తున్నారు మూర్ఖులు. వీళ్ళలో కొంతమంది, చాలా కొద్ది మంది మాత్రమే ఐన్స్టీన్, న్యూటన్, వీళ్ళలాంటి వాళ్ళు ఎక్కడో ఏదో సృష్టికి మూలం ఉందని చెప్పారు. కానీ మిగతా అందరూ ఎవరు కూడా భగవంతుడు ఉన్నాడని ఎవరు కూడా అంగీకరించలేదు. అంతా కూడా ఈ రసాయన పదార్థాల వల్లనే జరుగుతున్నాయని చెప్తున్నారు మూర్ఖులు. ఈరోజు కూడా అదే ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం అజ్ఞానం మాత్రం. ఎందుకంటే వాళ్ళు ఏదైనా వాళ్ళు తయారు చేస్తే దానిపై ఆధిపత్యం వాళ్ళకు ఉంటుంది. అసలు మనిషిని, ఒక జీవిని సృష్టించలేరు. వాళ్ళ ల్యాబొరేటరీలో ఒక జీవిని సొంతగా రసాయన పదార్థాల ద్వారా తయారు చేస్తే మనం ఇప్పుడు నమ్మొచ్చు, నిజానికి రసాయన పదార్థాల నుంచే వచ్చింది జీవిని. వాళ్ళు ఏం తయారు చేయలేరు కదా, మరి ఎందుకని చెప్తున్నారు అంటే, ఇది జనాన్ని మోసం చేయడం, అంతకంటే ఏం లేదు. నువ్వేదైనా తయారు చేస్తే ఇదిగో ఇలా తయారు చేయొచ్చు అని నువ్వు చెప్పగలవు. నువ్వు చెప్తున్నావు కానీ చేసి చూపించట్లేదు, కానీ ప్రచారం చేస్తూ ఉన్నావు ఇలా వస్తుంది ఇలా వస్తుంది అని. ఇలా 10 చెప్పేసరికి ఏమవుతుందంటే ఓ నిజమేనేమో అనుకుంటారు జనం. కానీ నిజమైన శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? మనం ఆత్మలం, కృష్ణుడు భగవంతుడు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్నాడు, ఆయన్ని ఆశ్రయించడమే మనకి నిజంగా ఆనందంగా ఉండడానికి నిజంగా జీవి యొక్క సహజమైన స్థితి. మరింక ఏది చేసినా కూడా, ఎన్ని వ్రతాలు చేసి ఎన్ని పూజలు చేసి స్వర్గం వెళ్ళినా నరకం వెళ్ళినా ఏమి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కూడా ఈ దుఃఖంలో మళ్ళీ మునుగుతూ ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ ఆత్మ శాశ్వతమైంది. మరి సైంటిస్టులు చెప్పిన ప్రకారం మనం చూసినట్లయితే ఎవరైనా చంపినా అక్కడేం తప్పు లేదు, ఎందుకని అక్కడ రసాయన పదార్థాలనే కదా మనం చంపుతున్నాం, ఎవరిని చంపడం లేదు. అందులో తప్పు ఏంటి? ఎందుకు జైల్లో పెట్టాలి మనల్ని తీసుకెళ్ళి? అలా కాదనమాట, అది తప్పు. ఎందుకని? లోపల ఆత్మ ఉంది, అది క్షోభకు గురవుతుంది, అది శాశ్వతమైంది. అంతేగాని కేవలం ఇది ఒక రసాయన పదార్థాలు మాత్రం కాదని. కాబట్టి అవసరం లేకుండా హింస కూడా చేయకూడదు అని చెప్తున్నారు. అవసరం అంటే ఏదైతే ఇక్కడ ధర్మ యుద్ధం, ఇప్పుడు కృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇది అర్జునుడు తప్పకుండా యుద్ధంలో పాల్గొవాలి, కృష్ణుడి యొక్క కోరికను నెరవేర్చాలి. ఏమిటి? యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సుజామ్యహం. నేను వస్తాను, ఎప్పుడైతే అధర్మం ఎక్కువైపోతుందో అప్పుడు నేను వస్తానని చెప్తున్నాడు. కాబట్టి అధర్మ వర్తన లేన క్షత్రియులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సంహరించడం కోసం కృష్ణుడు వచ్చాడు. దానికోసం అర్జునుడు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాలి ఒక భక్తుడిగా. అదేవిధంగా కలియుగంలో మనం ఏం చేయాలి? మనం కూడా, మరి అందరూ కూడా రాక్షస ప్రవృత్తి ఉన్నారు జనం అందరూ, అందరిని చంపేద్దామా? కాదు. అందుకే కలియుగంలో కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఏమి ప్రచారం చేశాడు? హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేశాడు. భగవద్గీత భాగవతాన్ని అందరికీ నేర్పించడం, వినిపించడం, ఈ హరినామ సంకీర్తనాన్ని అందరి ద్వారా చేయించడం అనేది ప్రధానంగా చేయవలసింది. ఎందుకని? కలియుగంలో దాదాపు అందరూ కూడా రాక్షసులు చెప్పాలంటే, అందరిలో కూడా ఈ రాక్షస ప్రవృత్తి, ఇంద్రియ భోగ ప్రవృత్తి ఉంది. అంటే భగవంతుడికి అర్పించకుండా, భగవంతుడిని గుర్తించకుండా మనమే భోగించాలనే ప్రవృత్తి. కాబట్టి కలియుగంలో యజ్ఞాలు, రకరకాల ఆసనాలు, ధ్యానము, ఇంకేదో ఇంకేదో పనిచేయదు. కాబట్టి ఇక్కడ ఏదైతే మనం చేస్తున్నామో ఈ హరినామం అనేది, ఇది అత్యున్నతమైనది. ఇది తెలుసుకొని వాళ్ళు అజ్ఞానులు మాత్రమే, వాళ్ళకి ఆ మేధస్సు లేదు. కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయ యజంతిహి సుమేధస సుమేధస మంచి బుద్ధి కలిగిన వాళ్ళు తెలియని వాళ్ళు దీని వెంటనే తీసుకుంటారు. దేన్ని ఈ సంకీర్తన ఉద్యమాన్ని ఇందులో ఎటువంటి ఖర్చు కూడా లేదు. కానీ జనాలందరూ కూడా భావుకులుగా ఉండి ఏదో మనం ఖర్చు చేస్తేనే మనకు వస్తుందండి, మన పూజారికి ఏదో ఇస్తేనో లేదా యజ్ఞం చేస్తేనో లేదా ఇంట్లో పొగ చూరితేనో ఆం హూం అని రకరకాల మంత్రాలు చదివితేనే వస్తుంది, ఈ హరే కృష్ణతో ఏమొస్తుంది అని అనుకుంటారు అజ్ఞానం. కానీ మనం చూస్తే ఎక్కడికో అవసరం లేదు. కలియుగంలోనే రామదాసు, అన్నమాచార్య ఇంకా అనేక మంది భక్తులు, ఎవరు, రామానుజాచార్య, నారాయణ, ఓం నమో నారాయణ, చైతన్య మహాప్రభు, వీళ్ళందరూ ప్రచారం చేసింది ఏమిటి, హరినామ సంకీర్తనమే. ఇంకేదో కాదు, వాళ్ళే పెద్ద పెద్ద యజ్ఞాలు చేయలేదు, యాగాలు చేయలేదు. కాబట్టి ఎవరైతే ఈ యజ్ఞాలకి యాగాలకి ఆకర్షితులు అవుతుంటారో కలియుగంలో వాళ్ళ బుద్ధి ఇంకా వికసించలేదని అర్థం. అంటే ఇంకా వాళ్ళు ఈ అజ్ఞానంలోనే ఉన్నారు, తెలియలేదని. ఎవరైతే ఇది విని తెలుసుకుంటారో, తెలుసుకొని ఆచరిస్తారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు అదృష్టవంతులు. ఇందులో ఎటువంటి ఖర్చు లేదు. మనం ఏం కోరుతున్నాం, కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, దీన్ని వినండి శ్రద్ధగా, ఈ నియమాలు పాటించండి, ఒక మనిషిలాగా ఉండండి. మనిషిలాగా ఉండాలి అంటే ఏమిటి, మనం చెప్పుకున్న 4 నియమాలు ఉన్నాయి. మాంసం తినరాదు, జూదం ఆడరాదు, వ్యభిచరించరాదు, మత్తు పదార్థాలు సేవించరాదు. ఇంకా ఈ ఆత్మజ్ఞానం లేకుండా, ఈ ఆత్మ గురించి, శరీరం గురించి పూర్తిగా చెప్పకుండా, తెలుసుకోకుండా అనేక సంస్థలు కలియుగంలో పుట్టగొడుగులాగా పుడుతూ ఉన్నాయి. కేవలం అక్కడికి వెళ్ళి ఏదో 2 ఆసనాలు వేసావు, కాసేపు ధ్యానం చేస్తేనో మనం ఆధ్యాత్మికం అయిపోయామని భ్రమకు గురవుతూ ఉంటారు. ఆధ్యాత్మికం అయిపోయామా, వెళ్ళి అక్కడ ఆసనం వేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా కొంతసేపు ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నామా? మన ఏదైతే జంతు ప్రవృత్తి ఉందో, విచ్చలవిడిగా తినడం, విచ్చలవిడిగా ఎవరితో పడితే వాళ్ళు తిరగడం, ఆ ప్రవృత్తి నుంచి బయటపడకుండా కేవలం ఆసనాలు ఇవన్నీ వేస్తూ ఉంటే మనం ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నట్లా కాదు. కాబట్టి మొట్టమొదట మనం, నేను అనేక సార్లు చెప్పాను ఇదే విషయం, ఏంటి ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏమిటి, మనం ఈ శరీరం కాదు ఆత్మ. ఎప్పుడు అడిగినా, ఎక్కడ అడిగినా కూడా ఇది చెప్పేటట్టు ఉండాలి. ఇది మనకి ఎప్పుడు గుర్తుండాలి, అప్పుడు దానిపైన మనం ఏదైతే తెలుసుకునేది ఉందో దానివల్ల మనకి ఫలితం ఉంటుంది. అంతేగాని ఇది మూలమైంది, ఇది తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకొని ఎన్ని చేసినా, ఎన్ని చర్చించినా పెద్ద పండితుడు అవ్వచ్చు లేదా బాగా మాట్లాడేవాడు అవ్వచ్చో, కానీ నీకు ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉండదు. కాబట్టి ఇక్కడతో, ఇక్కడ కృష్ణుడు ఈ శ్లోకంతో ముగిస్తున్నాడు అన్నమాట, ఇది ఆత్మ అనేది చెప్పడం గురించి. 30 శ్లోకం వరకు, దాదాపు 15-20 శ్లోకాల్లో ఆత్మ గురించి చెప్తున్నాడు. ఇది చాలా ముఖ్యం. ఇంకా కలియుగంలో మనం అనేక సార్లు విన్నా తప్పలేదు, ఎందుకో ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాం ప్రతి క్షణం. విచిత్రమైంది ఏమిటంటే, ఈ సృష్టిలో విచిత్రమైంది ఏమిటో తెలుసా? విచిత్రమైంది ఏంటంటే, ఏదో 7 వండర్స్ ఇవి కాదు విచిత్రం. యుధిష్ఠిరుడు, ఎవరు, యక్షుడు అడుగుతాడు యుధిష్ఠిరుడిని, ఏంటి సృష్టిలో విచిత్రమైందంటే, సృష్టిలో విచిత్రమైంది ఏమిటంటే చెప్తాడు, అహాని అహాని భూతాని గచ్చంతి ఇహ యమాలయం, శేషః స్థావరం ఇచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం. అహాని అహాని భూతాని అంటే ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం, శవాలు శ్మశానం వెళ్ళడం, తగలబెట్టడం చూస్తూనే ఉంటాం ప్రతి క్షణం, ప్రతిరోజు కూడా ప్రతి క్షణం చూడడం, ప్రతిరోజు లేదా 2-3 రోజులకోసారి మనం చుట్టూ చూస్తూనే ఉంటాం. గచ్చంతి ఇహ యమాలయం, యమరాజు దగ్గరికి వెళ్తూ ఉంటారు వాళ్ళందరూ, నరకానికి వెళ్ళిపోతూనే ఉంటారు, శ్మశానం వెళ్తుంటారు, మనం చూస్తూనే ఉంటాం. అహాని అహాని భూతాని గచ్చంతి ఇహ యమాలయం, శేష మిగిలిన వాళ్ళు స్థావరం ఇచ్చేంతి, స్థావరం అంటే అక్కడే ఉండాలి, ఉండిపోతామనే భావనలో ఉంటారు, నేను మాత్రం మరణించననే భావనలో ఉంటారు. శేష స్థావరం ఇచ్చేంతి కిమాశ్చర్యం, ఏం ఆశ్చర్యం ఇది, అతఃపరం ఇంతకంటే అతఃపరం ఇంతకంటే ఆశ్చర్యమైంది ఇంకేమి లేదు సృష్టిలో. ఎందుకని, మనం ఇది విని మనం నవ్వు రావచ్చు అనిపించవచ్చు, నిజానికి మన ఇంట్లోనే 4 రోజుల తర్వాత లేదా 2 ఏళ్ల తర్వాత ఎవరైనా మరణిస్తే వెంటనే ఏడుస్తాం మనం. కాబట్టి ధీరుడైన వాడు ఏడవడు. కృష్ణుడు చెప్తున్నాడు ఇందులో, ఎన్నోది 13వ శ్లోకం ఏంటి, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ధీరుడైన వాడు ఇది చూసి ఏడవడు, దుఃఖించడు, బాధపడడు. కాబట్టి ఎవరు ధీరుడని ఎలా తెలుసుకోగలం? ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఎటువంటి దుఃఖం చింతన లేకుండా తన యొక్క కార్యం ఏదైతే ఉందో నిర్వహించవలసిన కార్యం ప్రశాంతంగా నిర్వహిస్తాడు వాడే ధీరుడు. మిగతా వాళ్ళు అందరూ కూడా అధీరులే, అందరూ కూడా భౌతికంగా వ్యామోహం చెందిన వాళ్ళు, భ్రమకు గురైన వాళ్ళు. ఎందుకని ఇది మన అందరి జీవితంలో జరుగుతుంది. రేపు మన భార్యో పిల్లలో ఇంకా బంధువులో ఎవరో మరణించడం సహజం, ఎవరైనా ఆపగలరా? మనం కూడా ఒక రోజుకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇది ఆశ్చర్యకరమైన. హరే కృష్ణ. కనుక అందరూ కూడా హరినామ సంకీర్తన చేయండి, ఇదే అత్యున్నతమైనది ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందడానికి. ఇంతకు మించింది కలియుగంలో ఇంకేమీ లేదు. ఏమైనా ఉందని ఎవరైనా చెప్తున్నారంటే కేవలం మోసం చేస్తున్నారని అర్థం. ఎందుకని ఇది ఈ పరంపరే కాదు, ఇంకెక్కడ చూడండి ఓం నమో నారాయణ శ్రీకృష్ణ శరణమ్మ హరిని కీర్తించే వాళ్లే అందరూ కూడా అన్ని సంప్రదాయాలు. మిగతా ఏమైనా ఉంటే అది ఏదైనా భౌతికమైన తాత్కాలిక ప్రయోజనానికి ఉపయోగపడుతుంది, కానీ ఆత్మ సాక్షాత్కారానికి శాశ్వతమైన ప్రయోజనానికి జన్మ మృత్యు జరావ్యాధికి నుంచి బయటపడడానికి పరిష్కారం మాత్రం కాదు అవన్నీ. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు? గాయత్రి చేయాలి. గాయత్రి ఎవరు చేయాలి? గాయత్రి అనేది బ్రాహ్మణ లక్షణాలు ఎవరైతే ఉంటారో, నాలుగు నియమాలు పాటిస్తూ శాస్త్రం ప్రకారం బ్రాహ్మణులుగా ఉంటూ ఉంటారో వాళ్ళు చేస్తే మంచిది. చేయాలి కూడా, చేస్తే తప్పేం లేదు. ఎవరు? మీరా? మీరు నియమాలన్నీ పాటిస్తూ మీరు గాయత్రి దీక్ష కానీ తీసుకొని ఉంటే చేయండి, తప్పేం లేదు. కానీ ఇందులో వేరేగా ఉంటుంది. మన ఈ పరంపరలో గాయత్రి మంత్రాలు వేరేగా ఉంటాయి అది. కానీ ఈ గాయత్రి కూడా ఎవరైతే గాయత్రి మంత్రం చేయకపోయినా, ఇప్పటివరకు చేయకపోయినా హరినామం మాత్రం తప్పకుండా చేయాలి. మిగతా ఏమీ చేసినా చేయకపోయినా పర్లేదు. ఎందుకనంటే అందరూ కూడా బ్రాహ్మణుల స్థాయిలో లేరు. అంటే నాలుగు నియమాలు అందరూ పాటిస్తూ ఉన్నారా? బయట ఎక్కడా భోజనం చేయకుండా ప్రసాదం తీసుకుంటూ భగవంతుడు రోజు అర్చిస్తూ ఉంటే అప్పుడు గాయత్రి చేసి దానివల్ల ప్రయోజనం. అంతేగాని మనకు అసలు కనీస లక్షణాలే లేవు బ్రాహ్మణ లక్షణాలు. ఎవరు గాయత్రి చేస్తారంటే బ్రాహ్మణులు చేస్తారు, లేదా క్షత్రియులు వీళ్ళందరూ. వాళ్ళు కూడా క్షత్రియుల్లో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అంతేగాని విచ్చలవిడిగా ఇప్పుడు మనకి భీమవరం పాలకుల్లో చేపలు రొయ్యలు మాంసం అంతా తినేస్తూ గాయత్రి అంటే కుదరదు. వాళ్ళకి అవసరమే ఉంది. అందుకనే ఈ కలియుగంలో అందరూ పతితులు కాబట్టి అందరినీ ఆ స్థాయి నుంచి ఉద్ధరించాలంటే హరినామం మాత్రమే అది. కానీ ఎవరైతే హరినామం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ స్థాయి వచ్చినప్పుడు మనకి ఇక్కడ దీక్షలో గాయత్రి మంత్రం కూడా ఇస్తారు, వాళ్ళు చేయొచ్చు. అవసరం లేదు. మనకి మన పరంపరలో గాయత్రి మంత్రం కాదు, ప్రసాద నైవేద్యానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ప్రారంభకులు కృష్ణ చైతన్య అనే పుస్తకంలో నైవేద్యం పెట్టడానికి ఏం చదవాలని ఉన్నాయి, ఒకసారి చూడండి. భజన మాలికలో కూడా ఉంది. ప్రారంభకుల పుస్తకంలో ప్రత్యేకంగా ఇచ్చారు నైవేద్యం పెట్టడం, భగవంతుడికి అర్పించడం పద్ధతి అంతా. మీరు ఇప్పటి వరకు నేను చెప్పాను ఏంటి, గాయత్రి చేయాలంటే మీరు ఏదైతే మన యొక్క అన్ని నియమాలు పాటిస్తూ అన్ని చేస్తూ ఉండాలి. మీకు ఆల్రెడీ ఇప్పటివరకు ఇచ్చి ఉంటే మీరు చేస్తూ ఉంటే చేయండి, తప్పేం లేదు. కానీ హరినామం చేయండి, అది చేయకపోయినా పెద్ద ప్రాబ్లం, సమస్య ఏం లేదు గాయత్రి చేయకపోవడం. ఎందుకని ఇప్పటివరకు ఎలాగూ లేదు. ఒకవేళ మీరు ఇప్పుడు చేసినా తప్పేం లేదు అదేమి. కానీ మీకు గుర్తుండాలి కదా పద్ధతి. ఏదైతే ఆ రోజు ఎవరైతే గాయత్రి మనకి ఇచ్చారో దాన్ని ఎలా జపం చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఏ సమయంలో చేయాలి, మీకేమైనా గుర్తుందా? ఎవరు గుర్తుంది
తెలుసుకుంటా, బట్ అది కూడా చేసిన మంచిదే
అండి, తప్పేం లేదు. ఇప్పుడు ఇందులో ఏమైనా ఉంటే అడగండి, మిగిలిన తర్వాత మనం చెప్తాను. ఇందులో ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా ఇంకా. హరే కృష్ణ హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ జయ.